ఇక్కడ ఇంకోటి, భోక్త అవ్వాలంటే ఒక ఆరోగ్యమే కాదు ఆసక్తి కూడా ఉండాలి. ఉదాహరణ చెప్పను నేను, ఒక ఆయన ఉన్నాడు, ఆరోగ్యం బాగుంటుంది, తింటే పడుతుంది, కానీ ఆయనకి దేని మీద, తిండి మీద వ్యామోహం లేదు. ఇంకేం ఉపయోగం అండి? మాకు తెలుసున్న ఒక ఆయనకి యాత్రలకు తీసుకెళ్తానంటే, అయ్యే ఎందుకు వచ్చింది రా, ఇంట్లో కూర్చుని నేను ఆవిడ కూర్చుంటాం, రిటైర్ అయిపోయాడు ఆయన, ఏదో హాయిగా కొడుకు సంపాదిస్తున్నాడు సుఖంగా, నాతో పాటు పుష్కరానికో ఇంకో తోటికో రావచ్చు, మా ఆవిడ నేను కుర్తి చక్క హైదరాబాద్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటాం, ఇక్కడో స్కూల్ ఉంది, ఈ స్కూల్లో నెలకు 5,000 ఇస్తారు అని 5,000 కుర్తి కూడా అక్కడ పనిచేస్తున్నాడు తప్ప హాయిగా ఇది అనుభవించలేడు. ఇంకేంటి వాడికి ఉపయోగం చెప్పండి సంపద ఉంటే? కాబట్టి మనిషికి సంపద ఉండడమే కాదు, మళ్ళీ కక్కుర్తి ఉండకూడదు, ఈ అనుభవించాలనే కోరిక ఆనందము కావాలి. అమ్మని మనం భక్తితో పూజిస్తే ఆరోగ్యం ఇస్తుంది, సంపదలు ఇస్తుంది, సామ్రాజ్యం ఇస్తుంది, వాటన్నిటినీ హాయిగా అనుభవించేటట్టు చేస్తుంది. అందుకని అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి అన్నారు అమ్మని ప్రార్థిస్తే. అది అమ్మ అనుగ్రహం. ఇంతకీ కొసవెరుపు ఏంటో తెలుసా? అష్టాదశ మహాద్వీపాలు ఎక్కడుంటాయి చెప్పగలరా మీరు ఎవరైనా? 18 ద్వీపములు, ఒక్క మణిద్వీపంలోనే 18 ప్రాకారాలు ఉంటాయి. అంటే అమ్మ తన దగ్గరికి తీసుకెళ్లి తన సామ్రాజ్యం నడిపిస్తోంది. ఈ భూలోకంలో 18 ద్వీపములతో కూడా నవద్వీపాలే ఉంటాయి ఇక్కడ. కానీ అమ్మవారి దగ్గర మీకు రేపు రాబోయే కాలంలో ఎలాగో చెబుతున్నాను కదా, 32 రోజులు దేవీ భాగవతంలో అమ్మవారి మణిద్వీపాన్ని వర్ణిస్తూ ఉంటే మీరు పులకించిపోతారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మణిద్వీపంలో వరుసగా 18 ప్రాకారాలు ఉంటాయి. ఒక ప్రాకారం నుంచి రెండో ప్రాకారానికి వెళ్ళే మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఒక్కొక్క ద్వీపం అంటారు. మొత్తం 18 ప్రాకారాలు అంటే 18 ద్వీపాలు. ఈ 18 ద్వీపాలకి నాయికెవరు, అధిష్టాన దేవత ఎవరు? అమ్మే. తన భక్తుడికి ఈ 18 ద్వీపములను కూడినటువంటి సామ్రాజ్యమును ఇచ్చేస్తుంది ఆవిడ. అంటే ఏం చేస్తోంది? తనలో కలుపుకుంటోంది. ఇంక వాడికి వేరే శరీరం అక్కర్లేకుండా తనగా మార్చేస్తోంది ఆవిడ. అమ్మలో కలిసిపోతాం మనం. సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము, సారూప్యము అని ముక్తి 4 రకాలు. ముక్తి 4 విధములు, చతుర్విధ మోక్షములు. అందులో అమ్మ దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా కూర్చుని, ఇప్పుడు నా ఎదురుగుండా మీరు కూర్చుని నన్ను చూస్తున్నట్టుగా అమ్మవారిని చూడడాన్ని ఏమంటారో తెలుసా? సాలోక్యము. అమ్మని సలోక, సలోకస్య భావ సాలోక్యం, అదే లోకంలో ఉంటూ అమ్మని చూడటమాట. అమ్మ దగ్గరికి ఎదురుగుండా కూర్చుని అమ్మ అమ్మ అని ఆనందంతో ఆవిడ చూస్తూ ఉండొచ్చు. మన పనులు అయిపోయినప్పుడల్లా అమ్మవారి లోకానికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుని అమ్మ ఎదురుగుండా కూర్చుని అది కూడా దగ్గరగా చూడాలి. మళ్ళీ 1 కిలోమీటర్ దూరంలో కూర్చుంటే నా మొహం మీకు, మీ మొహం నాకు కనపడవు కదా. కాబట్టి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఫ్రంట్ రోలో కూర్చున్న వాడికి ఎదురుగుండా ఇంకే అడ్డం ఉండదు కనుక చక్కగా నన్ను ఎలా చూడగలుగుతున్నారు మీరు? ఒక ఆయన అన్నాడు, ఫ్రంట్ రోలో కూర్చున్నా మిమ్మల్ని చక్కగా చూడలేకపోతున్నానండి, నాకు కళ్ళు కనపడవండి అన్నాడు. సరిగ్గా పోనీ కళ్ళదోడు పెట్టుకోవచ్చు కదా అంటే కళ్ళదోడు పవర్ కూడా దాటిపోయిందండి అన్నాడు. ఇంకా ఆ కర్మను నేనేం చేయలేను, కానీ కాస్త కళ్ళు కనబడుతున్నప్పుడు కళ్ళదోడు పెట్టుకున్నప్పుడు కనబడగలిగితే మాత్రం ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. అమ్మాయి ఈయన హరిప్రసాద్, కళ్ళదోడు తీసేస్తే అంత స్పష్టంగా కనబడకపోవచ్చు కానీ ఇది పెట్టుకుంటే కాస్త కనబడుతుంది. అమ్మ దగ్గర ఈ చత్వారం ఉండదు. అమ్మవారి లోకానికి వెళ్ళాక మీరు మళ్ళీ మీ కళ్ళదోడు పెట్టుకెళ్ళాలనుకుంటారేమో, ఆ బెంగేం అక్కర్లేదు. అమ్మవారి లోకంలో ఐ స్పెషలిస్ట్ అక్కర్లేదు, ఈఎన్టీ స్పెషలిస్ట్ అక్కర్లేదు, ఏ స్పెషలిస్ట్లు అక్కర్లేదు. అమ్మే గొప్ప వైద్యురాలు, అందుకే అమ్మవారికి వైద్య అని పేరు. ఆవిడ సమస్త లోకాలలో ఉన్న రోగాలు తొలగించే జగన్మాత. ఆవిడ దగ్గర కూర్చుంటే, మొదట్లో కూర్చోగలిగితే అమ్మని నిత్యం ఆనందంతో చూడొచ్చు. ఆ తల్లిని చూచి బ్రహ్మానందం పొందడానికి సాలోక్యము అని పేరు. ఇంకా రెండవది ఏమిటి? సామీప్యం, దగ్గరగా ఉండడం. సామీప్యం అంటే దగ్గరగా ఉండడం అంటే ఏమిటనమాట? అమ్మవారి దగ్గర మంత్రిని మొదలైన దేవతలు ఉన్నారు. అమ్మవారికి వాళ్ళు మంత్రులు కదా, మంత్రులు ఎప్పుడు దగ్గరగా ఉంటారు కదా. అమ్మ ఏదన్నా పని చేయాలంటే ఈ మంత్రిని దేవతలతోటే ఎప్పుడూ సమావేశమై ఆలోచన చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం అన్నాడు. మంత్రిణ్యాది దేవతలుగా మారతాం. దండనాథ, మంత్రిని మొదలైన దేవతలు అమ్మ పక్కన కూర్చుంటారు. అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు దగ్గరికి వెళ్తారు. తల్లి ఏం చేయమంటావు అంటే భూలోకానికి వెళ్ళండి చక్కగా. గుంటూరులో నా గురించి పద్మాకర్ గారు చెబుతున్నారు, భక్తులంతా వస్తున్నారు, వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి అని అమ్మ చెబితే మీరు వచ్చి చేయగలుగుతారు. అంటే అమ్మవారికి ఎంత సన్నిహితంగా ఉంటున్నారు. మనకి పిఎస్ ఉండాలి కదండి. మన పిఏలు కూడా మన ముంచేసే వాళ్ళు ఉంటే అది వేరే విషయం, కానీ అమ్మ దగ్గర అలా కాదే. అమ్మే వాళ్ళు, వాళ్లే అమ్మే. అందువల్ల అమ్మకి అంత దగ్గరగా ఉండడం చాలా అరుదైనటువంటి అవకాశం. ఇలా అమ్మకి పక్కనే ఉండి అమ్మ చెప్పిన పనులు చేస్తూ అమ్మకి అనుకూలంగా ఉండే వాళ్ళంతా సామీప్యము అనే ముక్తి పొందిన వాళ్ళు అన్నమాట. బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు. సమీపస్య భావ సామీప్యం. దగ్గరగా ఉండడం అంటే ఏదో మీరు నాకు దగ్గరగా ఉన్నారు కానీ నా మనస్సుకి దగ్గరగా ఉండాలి, అంటే నా పనులు మీకు చెప్పి చేయించుకునే సాన్నిహిత్యం ఉండాలి. మనం ఒక వ్యక్తిని నమ్మి మన గుట్టుబట్లన్నీ చెబుతున్నావా లేదా, అతని ద్వారా పనులు చేయించుకుంటున్నావా లేదా. అలాగే అమ్మ కూడా కొంతమంది భక్తులకి దగ్గరికి రమ్మని చెప్పి వాళ్ళకి పనులు చెప్పి వాళ్ళ చేత పనులు చేయిస్తుంది. వీళ్ళు సామీప్యం అనే ముక్తి పొందినవాడు. ఒకటి సాలోక్యం, రెండు సామీప్యం, మూడోది సారూప్యం. రూపము అంటే ఆకారము. స్వరూపస్య భావ సారూప్యం. అమ్మవారు ఏ రూపముతో ఉంటుందో ఆ రూపమును పొందడమునకు సారూప్యం అని పేరు. అమ్మ సాధారణముగా నాలుగు చేతులతో ఉంటుంది. నాలుగు చేతులు ధరించి మంచి చక్కని ఆసనం మీద కూర్చుని ఉంటుంది. ఇప్పుడు మనం కనుక అమ్మని భక్తితో ప్రార్థిస్తే, అమ్మకి జాలి కలిగితే, ఇదిగో ఈ రోజు నుంచి నా రూపం మీకు ఇస్తున్నాను అంటుంది. ఆ రోజు నుంచి అచ్చం అమ్మవారు ఎలా ఉంటుంది వీళ్ళు అలాగే ఉంటారనమాట. హఠాత్తుగా కొత్తగా చూసిన వాళ్ళు ఇదేంటి అమ్మవారు ఇక్కడ కూర్చునింది మళ్ళీ ఇక్కడ కూడా కూర్చుంది అనుకుంటారట. అంటే అమ్మకి మనకి భేదం ఉండదు. అలా తన రూపమును ఇవ్వడాన్ని సారూప్యం అంటారు. ఉదాహరణకి వైకుంఠంలో జై విజయులు చూడండి, జై విజయులు కూడా విష్ణువులాగే ఉండేవారు. చాలామంది అలాగే ఉంటారు. సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, ఇలాంటి వాళ్ళు అచ్చం విష్ణువులో ఉండేవారు. భూలోకంలో కృష్ణుడి దగ్గర కూడా ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఉద్ధవుడిని చూస్తే కృష్ణుడు చూసినట్టు ఉండేదిట, ప్రద్యుమ్నుడు చూస్తే అలా ఉండేదిట. ప్రద్యుమ్నుడు చూసి ఒకసారి రుక్మిణి కంగారెడ్డి భర్త అనుకుని దగ్గరకు వచ్చి, ఒరే నువ్వుట్రా మా ఆయన అనుకున్నాను రాదిట. అంటే భార్యకి కూడా అనుమానం వచ్చేంతలా ఉందన్నమాట రూపం. అది ఎంత గొప్ప అదృష్టం అండి. దానికి సారూప్యము అని పేరు. మనం ఇలాగే అమ్మని భక్తితో శ్రద్ధతో కొలిస్తే దేవీ భాగవతం 32 రోజులు ఒక్కరోజు కూడా మధ్యలో ఆబ్సెంట్ లేకుండా అటెండ్ అయ్యి మొదటి నుంచి చివరిదాకా వింటే, మధ్యలో రావడం కాదు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి వింటే మాత్రం అప్పుడు సారూప్యం ఉండదు, ఇంకేదో వైరూప్యం వస్తుంది. అలా కాకుండా మొదటి నుంచి చివరిదాకా వింటే అమ్మవారికి ఒక లక్షణం ఉన్నది, తన కథ విన్న వాళ్ళకి తన రూపం ఇస్తానని శపథం చేసింది. మీరు చూడండి దేవీ భాగవతంలో ఉంది. దేవీ భాగవతం 12వ స్కంధములో శ్రద్ధతో నా కథని మొదటి నుంచి చివరిదాకా విన్నటువంటి భక్తులకు నా రూపమిస్తాను, ఇది నా శపథం అంది. అమ్మ చెప్పిన మాట చెబుతున్నాను నేను. నేనేం చెప్పినా ప్రామాణికంగా బల్లగుద్ది చెబుతాను, అందులో ఉన్నదే చెబుతాను, లేని చెప్పను. అందువల్ల చెబుతున్న మాట, అమ్మ రూపము వంటి రూపం పొందే యోగం తన కథ వింటే వస్తుందట. ఇది సారూప్యం. ఈ మూడు ఒకెత్తు, ఏది సాలోక్యం, సామీప్యం, సారూప్యం, ఆఖరిది సాయుధ్యం. అంటే ఇంకా మనం ఉండం, అమ్మలో కలిసిపోతాం. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయాక ఇప్పుడు అది నదే సముద్రమా? సముద్రమే. పాలల్లో ఏది గుండిగడు పాలల్లో ఒక్క చుక్క నీళ్లు చుక్కపోయండి, అప్పుడు అది నీరు చుక్క తెలుస్తుందా తెలియదు. మళ్ళీ పాల చుక్కలో గుండిగడు నీళ్లు పోసి అమ్మేస్తే అది నేనేం చేయలేను. గుండిగడు పాలల్లో ఒక్క చుక్క కనుక నీళ్లు పోస్తే ఈ నీటి చుక్క అందులో పడితే ఇక తన అస్తిత్వం కోల్పోతుంది. అమ్మ అనే ఒక మహాసముద్రంలో ఈ జీవాత్మ కలిసిపోతాడు, ఇక అమ్మ అయిపోతాడు. ఇది సాయుధ్యం. ఇక వాడికి అస్తిత్వం ఉండదు, వాడు అమ్మ అయిపోయాడు కదా. ఇది సాయుధ్యం అంటారు. అలాంటి రూపం అమ్మిస్తుందిటండి. అందుకే విహరే సర్వత్ర విజయం అంటే తనలో కలిపేసుకుంటుంది అన్నమాట ఆవిడ. అమ్మవారు ఈ నాలుగు రకాలైన మోక్షములను ప్రసాదిస్తుందిట. ఆ ప్రసాదించినప్పుడు మనం సాయుధ్యం అనే మోక్షం పొందితే, అంటే అమ్మలో కలిసిపోతే, అప్పుడు మనం అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యతి. 18 ప్రాకారములతో ద్వీపములతో కూడిన మణిద్వీపమునకు మనం రాజులమవుతాం, దాన్ని అనుభవించగలుగుతాం. అనుభవించాలంటే వీడు అమ్మలో కలిసిపోవాలి. కలిసిపోవటం అంటే సాయుధ్యం అనే మోక్షం పొందాలి. ఆ మోక్షమునిచ్చే శక్తి అమ్మకి ఉన్నది. అందుకని ఏమన్నారన్నమాట, అమ్మవారిని అంత భక్తితో ధ్యానం చేసింది ముదావతి. ముదావతికి ఇంత భక్తి ఎలా వచ్చింది? ఇది గురు కటాక్షం, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం గురువు యొక్క రుణం తీర్చుకోలేము. గురువుకి మన సర్వస్వం దానం చేసినా సరే గురువు యొక్క రుణం ఎందుకు తీర్చుకోలేమంటే, వశిష్ఠుడనే కులగురువే లేకపోయి ఉంటే ఈ ముదావతికి అమ్మని ధ్యానం చేయడం తెలిసేదా, అమ్మని పూజించడం వచ్చేదా? కష్టకాలంలో అమ్మని నీలో లీనం చేసుకొని ఆయన చెప్పాడు. అందుకే ఇప్పుడు ఆ కష్టంలో గురువుగారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. జ్ఞానులు అందుకే ప్రాణం పోయిన గురువు పాదం మాత్రం విడిచిపెట్టరట. కలియుగం కాబట్టి ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు కొందరు గురుద్రోహులు తయారైనా, గురువులకి పంగనామములు పెట్టేవాడు తయారైనా, జ్ఞానం కలిగిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గురుద్రోహం చెయ్యడు. ఏ సంకట స్థితిలో అయినా సరే నేను మాత్రం నా గురువు పాదాన్ని విడిచిపెట్టను అని శంకరాచార్యులు వారు చెప్పారు. ఆయన ఎన్నిసార్లు చెప్పారండి భజగోవిందంలో, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురువు పాదపద్మములను దృఢమైన భక్తితో అచంచలమైన విశ్వాసంతో విడిచిపెట్టకుండా పట్టుకుంటే వాడు చాలా శీఘ్రకాలములో అనగా ఈ జన్మలోనే సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు, ముక్తి పొందుతాడు. సందేహం లేకుండా అమ్మ దర్శనం చేసుకుంటాడు. ఏదో రకంగా అమ్మవాడిని తన దగ్గరికి తీసుకుంటుంది. పాపం ఈ పుణ్యాత్పురాలు పదావతి అమ్మ జగన్మాత నన్ను రక్షించుంటూ అమ్మని పద్మాసనం వేసుకు ధ్యానం చేసిందనమాట. ఎన్ని రకాల స్తోత్రాలు చేసిందండి. 18 ద్వీపములతో కూడినటువంటి ప్రాకారమునకు లోకమునకు సామ్రాజ్యమునకు నీ భక్తుడు భోక్త అవుతాడు, సమ్రాట్ అవుతాడు, నన్ను రక్షించు. ఆ రక్తాభాం త్రినేత్రాం అరుణిమవదనాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజై సపాశాంకుశమదన ధనుస్సాయకైర్విస్ఫురంతీ ఆపీనోత్తుంగవక్షోరుహ కలశలుఠత్తారకారోజ్జలాంగీం ధ్యాయేత్తు అంభోరుహస్థాం అరుణిమవసనాం ఈశ్వరీశ్వరాణాం. ఓ జగన్మాత, నీవు ఎర్రని శరీరం కలిగిన దాని ముఖము అరుణిమవదనం ఎర్రనిది, అరుణిమ వసనం, వసనం అంటే వస్త్రం, వస్త్రాలు కూడా ఎర్రగానే ఉంటాయి. అటువంటి నీకు నమస్కారం. ఈశ్వరీయం ఈశ్వరాణం, ఈశ్వరాణం ప్రభువులకి ఈశ్వరీయం, నువ్వే ప్రభువువి. ఈ ప్రపంచమంతా పరిపాలించే మహానుభావులైన రాజులకి కూడా రాజులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి త్రిమూర్తులు ప్రభువులు. ఆ త్రిమూర్తులకు కూడా నువ్వే పరిపాలకురాలివి. ఇంకా నీ పైన మరొక ఈశ్వరి లేదు, నువ్వు సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. నిన్ను మించిన అధిష్టాన దేవత ఈశ్వరి పరిపాలకురాలు మరెవరూ లేరు. అటువంటి నీకు నమస్కారం. ఓ తల్లి, నువ్వెప్పుడు అంభోరుహస్థాం తామర పువ్వులో ఉంటావు. అమ్మ ఎప్పుడు ఒకే రకంగా ఉండదండి, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఆసనం మీద కూర్చుని ఉంటుంది. కష్టములు తొలగించటానికి మాత్రం అంభోరుహస్థయ్యి ఉంటుంది, తామర పువ్వులో కూర్చుని దర్శనమిస్తుంది. తామర పువ్వులో కూర్చుని అమ్మ దర్శనమిచ్చిందంటే తక్షణం మన కష్టం తొలగిపోతుందని అర్థం. అందుకే జ్ఞానులు తామర పువ్వులో కూర్చొని అమ్మనే అంభోరుహస్థయ్య అయినటువంటి అమ్మనే ధ్యానం చేస్తారు. ఎందుకని ఆదిశంకరాచార్యుల వారు అంభోరుహస్థ అన్నాడు. అంభోరుహం జన్మగృహం భవత్యా అని ప్రార్థించగానే అమ్మవారు వచ్చి కష్టాలు తొలగించి బంగారపు ఉసిరికాయలు కురిపించిందా లేదా? మీ ఇళ్లలో ఎప్పుడైనా ఏదైనా కష్టం అనిపించినా, తీవ్రమైన బాధ అనిపించినా అప్పుడు అమ్మవారిని ఏమంటారు? ఓ జగన్మాత, తామర పువ్వులో ఉన్న ఓ తల్లి, తీవ్రమైన కష్టం నన్ను పట్టుకున్నది, ఈ కష్టంలోంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ కష్ట నష్టాలు నివారించి నన్ను విశిష్టుండి చెయ్యని ప్రార్థిస్తే టక్కన ప్రత్యక్షమైన కష్టం తొలగిస్తుంది. తీవ్ర కష్టం ఉన్నప్పుడు తామర పువ్వులో కూర్చున్నట్లుగా అమ్మని భావించి పూజిస్తే ఇంక వాడికి కష్టం ఉండదు. నేను అలాంటివి చూశాను, అందుకు చెప్తున్నాను. మలమల మాడిపోతున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అమ్మని అంభోరుహస్తగా ధ్యానం చేసినప్పుడు క్షణాలలో ఆ కష్టం తొలగిపోయేది. అలా మబ్బు తొలగిపోతే సూర్యుడు ప్రకాశించినట్టుగా మన కష్టాలు తొలగిపోగానే మళ్ళీ మనం ప్రకాశిస్తాం, మనం హాయిగా ఉండగలుగుతాం. ఈ అమ్మ అలా ప్రార్థిస్తూ ఉంటే జగన్మాత ఓ బాలిక కళ్ళు విప్పు అన్నదట. ఈవిడ కళ్ళు తెరిచింది. ముదావతి అని పేరని చెప్పానుగా, విదూరతుడి కూతురి ముదావతి కళ్ళు విప్పింది, చూచింది. ఎవరు కనపడ్డారు ఎదురుగుండా? అపూర్వమైన ఒక ఆసనం మీద కూర్చున్న సుందరీమణి విశ్వసుందరి జగన్మాత కనపడింది. ఆ సౌందర్యాన్ని ఏమని వర్ణించగలుగుతాం? బ్రహ్మ కూడా అమ్మవారి సౌందర్యం వర్ణించలేడు. ఆదిశేషుడు 2000 నాలుకలు ఉన్నాయి, 1000 పడగలు ఉన్నాయి, ఆయన కూడా వర్ణించలేడు. అపార పాండిత్యం కలిగిన బృహస్పతి కూడా వర్ణించలేడు. అటువంటి జగదేక సుందరి, విశ్వసుందరి, భువన సుందరి ఈ అమ్మాయి పాతాళలోకంలో కుజంభుడి చెరలో ఉండి కష్టాలలో ఉండి ప్రార్థిస్తే తక్షణం ప్రత్యక్షమైందిట. అప్పుడు ఆవిడ ఆసనం ఎలా ఉన్నది అంటే, ఆవిడ పంచప్రేత మంచాధిశాయని 5 ప్రేతములతో కూడిన ఆసనం మీద కూర్చుని దర్శనమిచ్చింది. ప్రేతము అనే శబ్దమునకు శవము అని మాత్రమే మన వాళ్ళు అర్థం చెబుతున్నారు. నిజానికి శవమునకు కూడా ప్రేతమని పేరెట్టాం. ఎందుకంటే ఆ పేరు ఎందుకు పెట్టామో తెలిసిన, శవం కంటే మంచివాడు ఇంకెవడు ఉండడు కనుక. చచ్చాక వాడు ఇంకెవడికి పెద్దగా అపకారం చేయలేడు కదా. చచ్చే ముందు చేసింది అపకారం, ఇక చచ్చిపోయిన తర్వాత కొత్తగా చేయలేడు. అందుకనే చచ్చిపోయిన వాడిని ఒరే నీకంటే గొప్పవాడు లేడురా అన్నాం. సంస్కృతంలో ప్ర ఇతః ప్రేతః అంటే ఇంతకంటే శ్రేష్ఠుడు మరొకడు లేడు. ప్ర అంటే చాలా గొప్ప, ప్రకృష్ట, ఇతః శ్రేష్ఠుడు, ప్రేతః ఉత్తమ ఉత్తముడు వాడు. ఎందుకని? బతికొండగా అయితే బాంబులు పెడతాడు, ఇంకో పని చేస్తాడు, పిచ్చి పనులు చేస్తాడు, సాధువులు బహిష్కరిస్తాడు, కొడతాడు, తిడతాడు, గురుభక్తి లేకుండా ఉంటాడు, ఎన్నో రకాల దోషాలు చేయడానికి అవకాశం ఉంది. ఇంకా చచ్చిపోయాడు పాపం. చచ్చిపోయాడు కనుక ఇంక ఇప్పుడు కొత్తగా ఏం చేయలేడు. బతికొండగా ఏమైనా సంతకాలు పెట్టి కొంప ముంచితే అది వేరే విషయం, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయలేడు. అందుకని ఇంక చచ్చిపోయిన వాడి మీద జాలి చూపించి మన వాళ్ళు ఏమన్నారన్నమాట, పాపం వాడు ఎంత మంచివాడో ఇంకేం చేయలేడు కదా అని ప్రేత అని పేరెట్టారు. కాబట్టి ప్రేతము అంటే వ్యవహారంలో శవం అంటున్నాం కానీ ఉత్తముడు అని అర్థం అనమాట. అమ్మవారు ఐదు ఉత్తమమైన కోళ్ల మీద కూర్చుండదట. అది పంచప్రేత మంచి అతిశాయిని. మంచి కోళ్ళు తయారు చేయించి ఆ కోళ్ళని నాలుగు వైపులా పెట్టుకున్నది. కోళ్ళు అంటే ఈ కోళ్ళుగా కోసం అండి, మంచం కోళ్ళు. మంచమునకు నాలుగు వైపులా నాలుగు కోడులు ఉంటాయా, మధ్యలో బల్ల ఉంటుందా, ఈ ఐదింటిని ఈ మధ్యలో బల్లని ఈ నాలుగు కోళ్ళని పంచప్రేతములు అంటారు. దాని మీద ఆ మంచం మీద మంచహ సంస్కృతం తెలుగులో మంచం, మంచం మీద అధిశాయిని టీవీగా కూర్చుందనమాట. శాయిని పడుకున్నది కూర్చున్నది, అధిశాయిని టీవీగా కూర్చుంది. ఇంతకీ అమ్మవారి ఆ మంచం ఎలా ఉన్నది? మంచమునకు నాలుగు కోళ్ళు అని చెప్పాం కదా, మధ్యలో చక్కని బల్ల ఉండాలి కదా. ఆ నాలుగు కోళ్ళు ఏమిటి, బల్లెవరు? బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. బ్రహ్మదేవుడు ఒక కోడు, నీ కుర్చీకి నాలుగు కోళ్ళు ఉన్నాయిగా, అందులో ఒక కోడు బ్రహ్మగారు, సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఒక కోడు కింద మారాడు. రెండవ కోడు విష్ణు, మూడవ కోడు రుద్రుడు, రుద్రుడు అనే పేరుతో ఉన్న శివుడి యొక్క ఒక రూపం. నాలుగవవాడు ఈశ్వరుడు, ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు, ఈ రెండు రూపాలు వేరు. ఈ నలుగురు నాలుగు కోళ్ళు. ఇక ఇప్పుడు మధ్యలో బల్ల ఉండాలిగా ఫలకం, ఆ ఫలకం సదాశివుడు. ఫలకస్తు సదాశివ, అందుకే మీకు అమ్మవారు లలితాదేవి ఉన్న చోట శివుడి మీద కూర్చున్నట్టు కనపడుతుందిగా, ఆయన ఈ శివుడు కాదు సదాశివుడు. సదాశివ పర్యంకం మీద ఉంటుంది ఆవిడ. ఈ విధంగా ఈ నాలుగు కోళ్ళు బల్లతో కూడినటువంటిది పంచప్రేత మంచ. దాని మీద అమ్మ టీవీగా కూర్చుని దర్శనమిచ్చింది. మంచి చక్కగా మిసమిసలాడిపోతున్న తెల్లని దంతములు, నల్లగా నిగనిగలాడిపోతున్న తుమ్మిద రెక్కల్లాంటి జుట్టు, తామర పువ్వు రేకులను తిరస్కరిస్తున్న నేత్రములతో, చెవులకు రత్నాలు తాపడం చేయబడిన కుండలములు పెట్టుకొని ఉన్నది. నాలుగు చేతులు, ఆ నాలుగు చేతులు కూడా వృత్తాకారంలో వాళ్ళు గుండ్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఏనుగు తొండం ఎలా గుండ్రంగా ఉంటుందో అలా ఉన్నాయి. బలమైన చేతులు, అపూర్వమైన కాంతి, కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు, ఇలా త్రినేత్రములతో కనపడింది. అందుకే ఆరక్తావాం త్రినేత్రం అన్నారు. ఎర్ర రంగులో ఉన్నది, మూడు కళ్ళు కలిగి ఉన్నది, మంచి కిరీటం పెట్టుకున్నది. అది మామూలు కిరీటమా, ప్రపంచంలో ఉన్న సూర్యాది గ్రహములన్నీ కలిసి ఈ కిరీటంగా మారే. దాని మీద అష్టమి నాటి చంద్రుడి యొక్క రేఖ ఉన్నది. ఈ కిరీటమునకు మంచి మంచి నవరత్నాలు ఉన్నాయి. నిజానికి అవి రత్నాలు కదట, మొత్తం తారలు, నక్షత్రములన్నీ కూడా నక్షత్రములే ఆ తల్లి కిరీటమునకు నవరత్నములుగా మారిపోయాయి. అటువంటి జగన్మాత కరుణతో చూస్తూ బాలికామణి పుత్రి ముదావతి, నీవు ఈ చెరసాలలో నన్ను ప్రార్థించిన ప్రార్థన నాకు ఆహ్లాదం కలిగించింది, ఆనందం కలిగించింది, నిన్ను రక్షిస్తున్నాను. శీఘ్రకాలంలో నీ కాబోయేవాడు ఒకడు ఇక్కడికి వస్తాడు, వాడు ఈ రాక్షసుడిని సంహరిస్తాడు. కాకపోతే నువ్వు ఒక్క పని చెయ్యాలి, ఈ రాక్షసుడి దగ్గర ఒక పెద్ద రోకలి ఉంది, ఆ రోకలతో కొడితే ఇంద్రుడైనా చావలసింది. అటువంటి వరం వాడుకున్నది. విశ్వకర్మకి ఆ రోకలి తయారు చేసే శక్తి నేనే ఇచ్చాను. విశ్వకర్మ భూలోకవాసుల కర్మగాలి, ఆ రోకలి తయారు చేశాడు. ఆ రోకలి దెబ్బతో అందరూ చూస్తున్నారు. కానీ నువ్వు కనుక ఒక్కసారి ఆ రోకలిని ముట్టుకుంటే 24 గంటల రోకలి పనిచేయదు, మనం ముందే చెప్పుకున్నాక కన్యాముడు రోకల్ని ముట్టుకుంటే ఇక ఆ రోకలి పువ్వు రేకులా మారిపోతుందిట. అవతల వాడు కొట్టినా ఏమవదు. నువ్వేం చేస్తావంటే నీ పూజామందిరంలోకి నన్ను పంపించు, 3 రోజులు నీ పూజామందిరంలో ఉన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకునే విషయం గురించి ఆలోచిస్తాను, లేకపోతే పెళ్లి చేసుకోనాను. వాడు నీ మీద వ్యామోహంతో ఉన్నాడు కాబట్టి పూజామందిరంలోకి పంపుతాడు. ఆ పూజామందిరంలో నా విగ్రహం దగ్గర పాదాల దగ్గర వాడు రోకలి పెట్టాడు. నువ్వు రోజు ఆ రోకలు ముట్టుకో. 3 రోజులు నువ్వు ముట్టుకుంటే ఇహ తర్వాత వాడిని ఎవరో ముట్టుకోక్కర్లేదు, వాడు అయిపోతాడు. ఆయన అమ్మవారు ఒక గొప్ప క్లూ ఇచ్చింది. ఇదనమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే. అమ్మవారిని ప్రార్థిస్తే ఏ పని చేయాలో ఆవిడ చెయ్యదు, చెయ్యడానికి పనికొచ్చే తెలివితేటలు ఇస్తుంది. ఆ విధంగా చెప్పి అదృశ్యురాలైపోయిందిట. ఇప్పుడు ఈ రాక్షసుడు కుజంభుడు భావమరుదుల్ని, కాబోయే భావమరుదులు అనే ఉద్దేశంతో సునీతుణ్ణి సుమతిని బంధించి ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికి తలుపులు లోపల వెయ్యబడి ఉన్నాయి, బయటేమో తన దాసదాసి జనమంతా ఉన్నారు. ఏమేమి లోపల ఉండి ముదావతికి సేవ చేయమంటే బయట కూర్చుని సోది చెప్పుకుంటున్నారా? ముదావతి దగ్గరికి వెళ్ళకుండా సోది చెప్పుకోవడానిక అంటే ఏం చేస్తామండి? మేము లోపలికి వెడదాం అనుకున్నామండి, కానీ ఆవిడ తలుపులు వేసేసుకుని మమ్మల్ని గంట వేసిందండి. ఆవిడ కాబోయే రాణిగారు కదండి, ఇప్పుడు మేము మంచి చేసుకోకపోతే ఆవిడ మాట వినకపోతే ఆ తర్వాత మా కథ కంచికండి, అందుకని మంచి చేసుకోవడానికి బయటకు వచ్చామండి. అంతేగాని కాలక్షేపానికి బయటికి రాలా. కొంతమంది ఉపన్యాసానికి వచ్చి ఎంతసేపు హాల్లో బయట తిరుగుతూ ఉంటారే, అలా కాలక్షేపానికి తిరగం మేము. గురువుగారు బయటకు వచ్చినప్పుడల్లా బయటే కనపడతారు కొంతమంది, అదేంటో ఎప్పుడు చూసినా సో చెప్పుకుంటూ. అలా కాలక్షేపానికి రావట్లేదు సుమా అనగానే, ఓహో ఆవిడ తలుపు వేసుకుందా, కొంప తీసి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవట్లేదు కదా అంటే, చచ్చా పిల్ల అటువంటిది కదండి, ఆత్మహత్య చేసుకోదు, పిరికిది అయితే ఎప్పుడో చచ్చిపోయేది. ఆవిడ పిరికిది ఏమిటండి బాబు, అవసరమైతే చంపడానికి ప్రయత్నిస్తుంది తప్ప చావడం మాత్రం చెయ్యదు. అనగానే అంతవరకు మీరు నాకు భరోసా ఇచ్చారు, ఆత్మహత్య చేసుకోదు ఆ పిల్ల అని చెప్పారు కనుక ఆ మాట నాకు ఆనందం కలిగించింది అని టకటక తలుపు కొట్టి, సుందరి ముదావతి కాబోయే రాణి అనగానే ఆవిడ మెల్లిగా తలుపు తీసింది. అమ్మవారు సలహా ఇచ్చిందిగా, అందుకని ఏం ఎరగనట్టుగా తలుపు తీసిందిట. తలుపు తీసి కొంచెం సిగ్గుపడింది, తల వంచుకుంది, వీడిది మతిపోయింది. ఆహా, నేను పట్టుకొచ్చి ఈ అంతఃపురంలో నిన్ను పెట్టినప్పటి నుంచి నీ కళ్ళల్లో మెరుపులు కోపాలు ఉరుగులే తప్ప ఒక్కనాడు కూడా ఇలాగ సిగ్గుపడడం చూడలేదు. ఆడపిల్ల ఒక వ్యక్తిని చూచి తల వంచుకొని సిగ్గుపడిందంటే గ్యారంటీగా అవతలవాడికి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందని అర్థం అనుకున్నాడు వాడు. సిగ్గుపడినంత మాత్రం చేత పెళ్ళే వాడు రాక్షసుడు గల అలా అనుకున్నట్ట అనుకుని, ఇక నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నన్ను వరిస్తున్నావేమో అనుకుంటున్నాను. ఓ సుందరి, నువ్వు నన్ను వరిస్తే నా జన్మ తరిస్తుంది, అందుకే నువ్వు ఎన్ని చివాట్లు పెట్టినా భరిస్తున్నాను. ఏమంటావు అన్నట్ట పాపం. ఎంతవాడైనా సరే అండి, ఏమిటో తెలియదు కానీ ఈ సౌందర్యంలో ఏదో ఉంటుందండి పాపం. మాయదారి గొడవ, ఎంత డబ్బున్నవాడవ్వనివ్వండి, ఎంత పరాక్రమం కలిగిన వాడవ్వనివ్వండి, ఎంత వీరుడవ్వనివ్వండి, ఒక్కసారి సుందరి కడగంటి చూపు చూచిందంటే ఏడక్కడ పడిపోయినట్టే. అందుకని పోతన గారు అద్భుతమైన పద్యంలో పోతన గారు ప్రహ్లాద చరిత్రలో చెప్తాడనమాట, హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లసద్ బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముడై అంటాడు. వాడు ఎంత గొప్పవాడే నవ్వచ్చుగాక, ఒక్కసారి ప్రేమలో పడ్డాడంటే ఆ సుందరీమణి అలా చూసిందంటే ఆ చూపుకి లేడి పిల్లలు వచ్చి వలలో చిక్కుకుంటాడట. ఈ సుందరి యొక్క చూపు వల, వీడు లేడైపోతాడట. అందుకని బాలాలోకన శృంఖల అన్నాడు పైగా. ఆ చూపులు ఒక్కోసారి సంకెళ్ళు కూడా అయిపోతాయి. లేశము వేలానిస్సరణంబు గనక, ఆ తర్వాత వాడు బయటకు వస్తే ఒట్టు. ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, వచ్చింది ఎప్పటి. ఇది శాశ్వతంగా ఉంటుందా తాత్కాలికమా, మొత్తం మీద బుట్టలో పడతాడు. అలా ఇంత రాక్షసుడు, ఎంత క్రూరుడు, పచ్చిమాంసం తినేవాడు, ఈ దరిద్రపు గడ్డ ఇలా పెంచుకు తిరిగేటటువంటి వాడు వీడు, నెత్తి మీద గుండు చేయించుకున్నటువంటి వాడు, అటువంటి వాడు కూడా ఆమె సిగ్గు అభినయిస్తూ ఉంటే ముచ్చట పడిపోయాడంటే ఆలోచించాడు ఒకసారి. అప్పుడు ఆవిడ, నువ్వు మహావీరుడివి, నేను మాత్రం నిన్ను చూచి వరించకుండా ఉంటానా? ఆహా, నీ దివ్యమంగళ విగ్రహం చూసి మొదటి 3 రోజులు మూర్చిపోయాను, అంతకంటే ఏం లేదు. సుందరాకార, ఆ బాణలాంటి నీ కడుపు, భూగోళం చంద్రగోళం అగ్నిగోళం సూర్యగోళంలో ఉన్న నీ 2 నేత్రాలు ఇలా ముందుకు పొడుచుకొచ్చుంటే గుడ్లగోపలాగా కనపడటం లేదా? అబ్బబ్బబ్బా, నీ బోహోడి గుండు దాని మీద నాలాంటి వాళ్ళు 1000 మంది రాత్రిపూట హాయిగా కూర్చోవచ్చు, సీట్ లేనివాడు నీ గుండు మీద కూర్చుంటే ఎంత బాగుంటుందో. ఇక నీ గడ్డం ఉన్నది ఆవులకి చొప్పదొంట్లో మనకొస్తుంది జనుములాగా. ఇంక నీ చెవులు ఊహోరి బాబు కింద దాకా వేళ్లాడిపోతాయి, వాటికి ఉన్న కుండలములు పట్టుకుని వేళ్లాడచ్చు. ఇక నీ శరీరం నల్లగా నిగనగలాడిపోతూ కాటుకని గౌడు గేదెని ఏనుగుని అన్నిటినీ తిరస్కరిస్తున్నది. రాత్రిపూట చీకట్లో మగరాయా నీవు తిరుగుతూ ఉంటే ఇక నువ్వు ఎక్కడున్నావో ఎవరికి అర్థం కాదు. నీ కళ్ళు చూసి గుర్తుపట్టాలి తప్ప నీ ఒళ్ళు చూస్తే చీకట్లో గుర్తుపట్టలేము. చీకటికి నీకు అభేదం అంటే అంత నల్లగా ఉన్నాడు వాడు. ఇలా పలికి వాడు పొగుడుతూ ఉంటే పిచ్చాడు అవన్నీ తిట్లను కొట్టలేదు, ఈ ప్రేమలో పడ్డాడు. పైగా వాడికి సంస్కృతం పెద్ద రాదు కదండి, అందువల్ల వాడు ఏమైపోయిందంటే వీడికి లాంగ్వేజ్ కూడా అర్థం కాల. అందుకని వాడు అయ్యో బాబాయ్ సుందరి నువ్వు నన్ను పొగుడుతున్నావు, నా పొట్ట బాగుంది కదూ, నా కళ్ళు ఇలా బాగున్నాయి కదా అని ఉరుముతూ చూసేట. ఈ చెవులు బాగున్నాయా, గుండె ఇంత నచ్చిందని తెలిస్తే రోజు నన్నగా కొట్టించుకుంటాను అని పొంగిపోయి, ఇక నువ్వు ఏం చెబితే చేస్తానడగా, ఒక 3 రోజులు నాకు వ్రతం ఉన్నది, అమ్మవారి పూజ చెయ్యాలనే వ్రతం, నేను అమ్మవారి భక్తురాలని 3 రోజులు నన్ను ఏకాంతంగా నీవు పూజించే అమ్మవారి పూజామందిరంలోకి గదిలోకి పంపితే ఆ 3 రోజులు అమ్మని నేను పూజిస్తాను, 3 రోజులైన తర్వాత చూసుకో, నీకు స్వర్గం బెత్తిడి దూరంలో ఉంటుంది. ఏమంటామనగా ఇంక వీడు పొంగిపోయాడు. ఈ స్వర్గం అనేది చావడానికి వాడతారు, అది వాడికి అర్థం కాల. 3 రోజులు పూజామందిరంలోకి నన్ను పంపు, నేను అమ్మని పూజిస్తాను, ఇక స్వర్గం నీకు బెత్తిడి దూరంలో ఉంటుందని కానీ ఆహాహాహా ఇదంతా మా అమ్మవారి అనుగ్రహమే, ఇకనే పోతాను స్వర్గానికి. నే పోతా సుందరి, నువ్వు అడిగితే 3 రోజులంటే 30 రోజులైనా పూజామందిరం అండి ఇది, కానీ 3 రోజులైన తర్వాత మాత్రం నన్ను స్వర్గ సౌఖ్యాలలో ముంచెత్తానుగా. అబ్బే సందేహం లేదు, నీకు స్వర్గద్వారాలు తెరిపిస్తాను, నీ కోసం స్వర్గద్వారములు తెరిపించడం ఖాయం, 3 రోజులు గడవని అన్నదాన్ని. వీడు ఆనందంతో వెనక ముందు చూడకుండా పూజామందిరంలోకి పంపాడు. ఆ పూజామందిరంలో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి నిలువెత్తు విగ్రహంతో ఉన్నది. జగన్మాత ఎక్కడ చూసినా జగన్మాతే. వీడు ఉపాసించే విధానం వేరు. ఉపాసనలు 4 రకాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వామాచారం, మరొకటి కౌళాచారం, ఒకటి దక్షిణాచారం, మరొకటి సమయాచారం. 4 విధాల ఆచారాలు ఉంటాయి. వీటిల్లో కొందరు వామాచారాన్ని స్వీకరిస్తారు. వామాచార పరులు కళ్ళు మాంసం మొదలైన వాటితో అమ్మని అర్చిస్తారు. ఆ విధానం అంతా ఇప్పుడు మీకు చెప్పను, ఎప్పుడన్నా లలితా సహస్రనామాలు చెప్పుకోండి, ఇప్పుడు అక్కర్లా. వామాచారంలో ప్రధానమైనది మత్స్య మధ్య మైథున క్రియాదులు. అందులో వీడు తెగ తాగేసి కళ్ళు కొండలు కొండలుగా పెట్టేస్తాడు. ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు రాట్నాల కుంట అవేవో రకరకాల చోట్లకి వెళ్ళిపోయి కోళ్ళు బర్రును కోసేసి ఒక్క దెబ్బకి మేకలు నరికేసి దున్నపోతులు నరికేసి కళ్ళు కొండలు అక్కడ పెట్టి వీటిని వండేసుకుని ఇలా కళ్ళు తాగుతూ ఫుల్గా మాంసం తింటారే వాళ్ళంతా వామాచార తత్పరులు. ఇంకా కౌళాచారం అని ఉన్నది, అది 2వ ఆచారం. ఇది కుల సమయం, అందులో కూడా వీటిలో కొన్ని ఉపయోగిస్తారు. దక్షిణాచారం ఎక్కువగా మనందరం వాడేది దక్షిణాచారం. సమయాచారం కేవలం శంకరాచార్యులు వారి వంటి సాధువులే వాడతారు. దక్షిణాచారంలో శ్రీచక్రాన్ని పెట్టి చక్కగా పంచామృతాలతో అభిషేకించి దానిని తీర్థంగా తీసుకుంటూ కుడి చేత్తో మాత్రమే తీర్థం స్వీకరిస్తారు. వామాచార తత్పరులు ఎడమ చేత్తో తీర్థం తీసుకుంటారు. తెలుసా మీకు, అలాంటి పీఠాలు మీకు కావాలంటే నాతో 2 చూపిస్తాను. మేము ఈ మైకులో కొన్ని చెప్పడానికి వీల్లేదు. వచ్చింది ఇప్పుడు పెద్ద గొడవ ఏమిటంటే మేము ఏదన్నా చెబితే అది రికార్డు అవుతుంది, ఇక అక్కడ నుంచి ఈ దుంపలు తెంచేస్తున్నారు ఈ మధ్యన. అందుకని ఉన్న సత్యాలు కుండపత్రలు కొట్టాడు చెప్పడానికి కూడా కుదరటం లేదు. ఏముండదు అందులో, ఏ పదం వాడితే ఏమంటాడో తెలియటం లేదు ఈ మధ్యకాలంలో. అన్నిటికీ పీకులాట లాగులాట. భగవంతుడు ఆయనే మనల్ని రక్షిస్తూ మన ద్వారా తనను రక్షించుకుంటాడు, తాను మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది వేదభూమి. తరతరాలుగా యుగ యుగములుగా ఎంతోమంది దాడి చేసి నాశనం చేద్దామని ప్రయత్నించారు, కానీ పూర్తిగా నాశనం చేయలేకపోయారు. కాకపోతే ఇప్పుడు కలియుగం ఇది. కలియుగంలో కలిపురుషుడు ఇంకో రూపంలో వస్తున్నాడు. సరే ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, వామాచార తత్పరుడైన రాక్షసుడు కనుక అమ్మవారిని వాడికి తోచిన రీతిలో ఆరాధిస్తున్నాడు వాడు. ఆ పూజామందిరంలో అమ్మవారి పాదాల దగ్గర వాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పెట్టుకునే పెద్ద రోకలి ఉన్నది, కుజంభుడి యొక్క మొసలం. ఈ తల్లి, ఈ ముదావతి, రాక్షస నేను పూజామందిరంలో పూజ చేసుకునేటప్పుడు ఎవరు లోపలికి రాకూడదు, బయట తలుపేయించి నేను కొట్టినప్పుడే తీయాలి అనగా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాక ఇక నీకు అన్ని హక్కులు రాసి ఇచ్చేసాను, ఈ పూజామందిరం నీదే అన్నాడు. ఆయన బయట తలుపేయించాడు, ఇక లోపల కూర్చున్నది ఆవిడ. అమ్మవారిని పూజించి ఆ రోకల్ని గట్టిగా పట్టుకుంది. 3 రోజులు అందులో ఉన్నంతసేపు రోకల్ని గట్టిగా పట్టుకోవడమే. ఒకసారి పట్టుకుంటే ఇంకా శక్తి తగ్గిపోదేమో అని చేతస్థంగా పట్టుకుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు నందీశ్వరుడి దగ్గర చూసారా, అలా అలా చేత్తో అరగదీసి నందిని మొత్తం ఇంట్లో పట్టుకుపోతారు. నేను అడిగాను అంతలా ఎందుకు అంటే, గట్టిగా అరగదీయకపోతే ఆయన మా ఇంట్లోకి రావద్దు ఏంటండి, నా చేతికి ఆ శక్తి రావద్దు ఏంటి అంటే, ఒకసారి ముట్టుకుంటే నందీశ్వరుడు నందీశ్వరుడు కాదట, మొత్తం నందిని అలా పట్టుకుని పామి పామి చేయాలి. అలాగే హారతి కూడా, ఇంకా అద్దుకున్న వాళ్ళు అలా అద్దుకుంటూనే ఉంటారు కొంతమంది, ఒక్కసారి దండం పెడితే చాలు హారతికి, ఆ హారతి మీద చెయ్యి పెట్టి అది ఆరిపోయేదాకా, ఇదే దుమ్ము దులిపినట్టుగా ఉంది, నేను దుమ్ము దులుపు చెబుతున్నానండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఆరిపోయేదాకా పట్టుకుంది ఒక ఆవిడ, ఇలా గట్టిగా పెట్టి నొక్కేసింది ఆరిపోయించేవారు. మరి ఏమిటో ఈ చేదస్తం తెలియదు. దేవుణ్ణి ముట్టుకోవచ్చు అని అన్నామా, ఇక తర్వాత దేవుడు లోపల ఉండడం, మీతో వెళ్ళిపోవలసిందే, విగ్రహాన్ని కూడా అట్టే పెట్టాం మనం, పెకలించి మరీ పట్టుకుపోతాం. అందుకనే ఎందుకైనా మంచిదని తలుపులు పెట్టి నవగ్రహాల కవచాలు పెట్టి కవచంలా కాపాడుతున్నారు పాప వీళ్ళు. ఇంకా తాళం లేకపోతే లోపలికి వెళ్ళిపోతే వాళ్ళని ఎవళ్ళు అడ్డుకోగలుగుతాం, ఎంత కరుకని ఇవన్నీ ఆపగలుగుతాం మనం. కొన్ని పిచ్చిలు తగ్గించుకోవాలి మనం. ఆలయం లోపలికి వెళ్ళాలంటే అనుమతి ఉండాలి, దానికి ఒక ప్రధానమైన విశేషం ఉన్నది, వెళ్ళాలంటే ముట్టుకోవాలంటే కొన్ని నియమనిష్టలు ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అలాగే దీపం ఆరాధన చేయాలంటే ఎక్కడ ఆరాధన చేయాలో అక్కడే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ దీపాలు వెలిగించకూడదు, వెలిగిస్తే మీరే అంటుకుపోతున్నారు కదా. అలాగే రావి చెట్టు దగ్గర వెలిగించి ఇద్దరు అంటుకున్నారట మధ్యన, ఎక్కడో గుళ్ళు చాలా ప్రమాదం వచ్చి చచ్చిపోయారట, ఇద్దరు చచ్చిపోయారు తెలిసిన మీకు. భక్తి వేరు, మూర్ఖత్వం వేరు. అజ్ఞానం భక్తి కాసమా, మనకి జ్ఞానంతో కూడిన భక్తి కావాలి. భగవంతుడు నమస్కరించు అంటే ఆయనకి వినయంగా నమస్కరించమని తప్ప, నందీశ్వరుణ్ణి అలా పట్టేసుకుని కొమ్ముల్లా పట్టేసుకుని అని అరగదీసి ఈయన దగ్గర ఉన్నటువంటి విగ్రహం తోక మన ఇంట్లోకి పట్టుకుపోయి కొమ్ములు పీక్కుపోతే ఇంక తర్వాత రేపు పొద్దున్న నందీశ్వరుడు అక్కడ లేకపోతే అది గుడి ఎలా అవుతుంది చెప్పండి ఒకసారి.